ಮನ್ವಾ ಗಣಪತಿ ಗುಂ ಹವಾಮಹೇ ಕವಿಂ ಕವೀನಾಮುಪಮಸ್ತವಸ್ತವೋ ಜಯಸ್ತರಾಜಂ ಬ್ರಹ್ಮಣಾಂ ಬ್ರಹ್ಮಣಸ್ಪದಾನ ಶೃಣ್ವನ್ನೋ ದಿವಿಶ್ಚೇದಸಾಧನೋ ಶ್ರೀಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ ಪ್ರಣೋದೇವೀ ಸರಸ್ವತೀ ವಾಜಭಿರ್ವಾಜನೇವತೀ ಧೀನಾವವಿತ್ರಿಯವತು ಶ್ರೀಮಹಾಸರಸ್ವತ್ಯೈ ನಮಃ ಶ್ರೀಗುರುಭ್ಯೋ ನಮಃ ಹರಿ ಓಂ ಶಂಕಾರೂಪೇಣ ಮಚ್ಚಿತ್ತಂ ಭಂಗೇ ಕೃತಮಭೋಜ್ಯ ಕಿಂಕರೀಯಸ್ಯ ಸಾಮಾಯ ಶಂಕರಾಚಾರ್ಯಮಾಶ್ರಯೇ ಪ್ರಹ್ಲಾದವರದೋ ದೇವೋ ಯೋ ನೃಸಿಂಹ ಪರೋ ಹರಿ ನೃಸಿಂಹೋಪಾಸಕಂ ನಿತ್ಯಂ ತನ್ನೃಸಿಂಹ ಗುರುಂ ಭಜೇ ಶ್ರೀ ಸಚ್ಚಿದಾನಂದ ಶಿವಾಭಿನವ್ಯ ನೃಸಿಂಹ ಭಾರತ್ಯ ವಿಧಾನ್ಯತೀಂದ್ರಾನ್ ವಿದ್ಯಾನಿಧೇನ್ ಮಂತ್ರನಿಧೇನ್ ಸದಾತ್ಮನಿಷ್ಠಾನ್ ಭಜೇ ಮಾನವ ಶಂಭುರೂಪಾನ್ ಸದಾತ್ಮಧ್ಯಾನ ನಿರತಂ ವಿಷಯೇಭ್ಯ ಪರಾನ್ಮುಖ ನೋಮಿ ಶಾಸ್ತ್ರೇಷು ನಿಷ್ಣಾತುಂ ಚಂದ್ರಶೇಖರ ಭಾರತೀಂ ವಿವೇಕಿನಂ ಮಹಾಪ್ರಜ್ಞಂ ಧೈರ್ಯೋದಾರ್ಯ ಕ್ಷಮಾನಿಧಿಂ ಸದಾಭಿನವ ಪೂರ್ವಂತಂ ವಿದ್ಯಾದೀರ್ಥ ಗುರುಂ ಭಜೇ ಅಜ್ಞಾನಾಂಜಾನ್ನ ವೇದೇದ್ದಂ ವಿದ್ಯಾದೀರ್ಥಂ ವಿವೇಕಿನಾಂ ಸರ್ವೇಷಾಂ ಸುಖದಂ ತೀರ್ಥಂ ಭಾರತೇ ತೀರ್ಥಮಾಶ್ರಯೇ ವಿದ್ಯಾ ವಿನಯ ಸಂಪನ್ನಂ ವೇದರಾಗಂ ವಿವೇಕಿನೋ ವಂದೇ ವೇದಾಂತ ತತ್ವಜ್ಞಂ ವಿದುಶೇಖರ ಭಾರತೀಂ ನ ಕರ್ಮಣಾ ನ ಪ್ರಜಯಾ ಧನೇನ ತ್ಯಾಗೇನೈಕೇ ಅಮೃತತ್ವ ಮಾನಸೋ ಪರೇಣ ಕನ್ನೇತಂ ಗುಹಾಯಾಂ ಯಜ್ಯತಯೋ ವಿಶಂತಿ ವೇದಾಂತ ವಿಜ್ಞಾನ ಸುನಿಶ್ಚಿತಾರ್ಥ ಸಂನ್ಯಾಸ ಯೋಗ ಜತಯ ಶುದ್ಧ ಸತ್ವ ತೇ ಬ್ರಹ್ಮ ಲೋಕೇ ತು ಪರಾಂತ ಕಾಲೇ ಪರಾಮೃತಾತ್ ಪರಿಮುಚ್ಯಂತಿ ಸರ್ವೇ ದಕ್ರಂ ವಿಪಾಪಂ ಪರಮೇಶ್ವಭೂತಂ ಯತ್ ಪುಂಡರೀಕಂ ಪುರಮಜ್ಜದಗ್ಗುಸ್ತವ ತತ್ರಾಪಿ ದಕ್ರಂ ಗಹನಂ ವಿಶೋಕಸ್ತಸ್ಮಿನ್ ಯದಂತಸ್ತದುಪಾಸಿತವ್ಯೋ ಯೋ ವೇದಾದೋ ಸ್ವರ ಪ್ರೋಕ್ತೋ ವೇದಾಂತೇಜ ಪ್ರತಿಷ್ಠಿತಃ ತಸ್ಯ ಪ್ರವೃತಿಲೀನಸ್ಯ ಯ ಪರಸ್ಯ ಮಹೇಶ್ವರಃ ಶ್ರೀಮತ್ ಪರಮಹಂಸ ಪರಿವ್ರಾಜಕಾಚಾರ್ಯವರ್ಯ ಪದವಾಕ್ಯ ಪ್ರಮಾಣ ಪಾರಾವಾರ ಪಾರೇಣ ಯಮ ನಿಯಮಾಸನ ಪ್ರಾಣಾಯಾಮ ಪ್ರತ್ಯಾಹಾರ ಧಾರಣಾ ಧ್ಯಾನ ಸಮಾಧ್ಯಷ್ಟಾಂಗ ಯೋಗಾನುಷ್ಠಾನ ನಿಷ್ಠಾ ತಪಚಕ್ರವರ್ತಿ ಅನಾದ್ಯ ವಿಚ್ಛಿನ್ನ ಶ್ರೀ ಶಂಕರಾಚಾರ್ಯ ಗುರು ಪರಂಪರಾ ಪ್ರಾಪ್ತ ಷಡ್ದರ್ಶನ ಸ್ಥಾಪನಾಚಾರ್ಯ ವ್ಯಾಖ್ಯಾನ ಸಿಂಹಾಸನಾದೀಶ್ವರ ಸಕಲ ನಿಗಮಾಗಮ ಸಾರ ಹೃದಯ ಸಾಂಖ್ಯತ್ರಯ ಪ್ರತಿಪಾದಕ ವೈದಿಕ ಮಾರ್ಗ ಪ್ರವರ್ತಕ ಸರ್ವತಂತ್ರ ಸ್ವತಂತ್ರ ಆದಿರಾಜಧಾನಿ ವಿದ್ಯಾನಗರ ಮಹಾರಾಜಧಾನಿ ಕರ್ನಾಟಕ ಸಿಂಹಾಸನ ಪ್ರತಿಷ್ಠಾಪನಾಚಾರ್ಯ ಶ್ರೀಮದ್ ರಾಜಾಧಿರಾಜ ಗುರು ಭೂಮಂಡಲಾಚಾರ್ಯ ಋಷ್ಯ ಶೃಂಗಪುರವರಾಧೀಶ್ವರ ತುಂಗಭದ್ರಾಧೀರವಾಸಿ ಶ್ರೀಮದ್ ವಿದ್ಯಾಶಂಕರ ಪಾದ ಪದ್ಮಾರಾಧಕ ಶ್ರೀಮದ್ ಜಗದ್ಗುರು ಶ್ರೀಮದ್ ಅಭಿನವ ವಿದ್ಯಾತೀರ್ಥ ಮಹಾಸ್ವಾಮಿ ಗುರು ಕರಕಮಲ ಸಂಜಾತ ಶ್ರೀಮದ್ ಜಗದ್ಗುರು ಶ್ರೀಮದ್ ಭಾರತೀ ತೀರ್ಥ ಮಹಾಸ್ವಾಮಿನ ತತ್ಕರಕಮಲ ಸಂಜಾತ ಶ್ರೀಮದ್ ಜಗದ್ಗುರು ಶ್ರೀಮದ್ ವಿದುಶೇಖರ ಭಾರತೀ ಮಹಾಸ್ವಾಮಿನಾಂಚ ದಿವ್ಯ ಶ್ರೀ ಚರಣಾರವಿಂದಯೋ ಸಾಷ್ಟಾಂಗ ಪ್ರಣಾಮಾನ್ ಸಮರ್ಪಯಾಮಃ.
ಓಂ ಅವಿದ್ಯಾನಾಮಂತಸ್ತಿಮಿರಮಿಹಿರದ್ವೀಪನಗರೀ ಜಡಾನಾಂ ಚೈತನ್ಯಸ್ತವಕಮಕರಂದಸೃತಿಚರಿ दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दमुष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वंदे गुरुपद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि निगमकल्पतरोर्गलितं फलं सुखमुखात् अमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिकाः भुवि भावुकाः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं हतसी पुष्पसङ्काशं हारनूपुरशोभितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुं कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रनिभाननं विलसत्कुण्डलधरं कृष्णं वन्दे जगद्गुरुं मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं बर्हिपिञ्छावचूडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुं उत्फुल्लपद्मपत्राक्षं नीलजीमूतसन्निभं यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुं रुक्मिणीकेळिसंयुक्तं पीताम्बरसुशोभितं अवाप्ततुलसीगन्धं कृष्णं वन्दे जगद्गुरुं गोपिकानां कुचद्वन्द्वकुङ्कुमाङ्कितवक्षसं श्रीनिकेतं महेश्वासं कृष्णं वन्दे जगद्गुरुं ஸ்ரீவத்சாங்கம் மகோரஸ்கம் வனமாலா விராஜிதம் சங்க சக்ரதரம் தேவம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும்.
வீரபத்ருடி வல்ல யஜ்ஞத்வம்சமை சாவவలసిన వాళ్ళు చావగా తక్కిన దేవతలంతా అవయవాలన్నీ శిథిలములైపోగా తట్టుకోలేక బ్రహ్మ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే బ్రహ్మగారు వీరందరినీ వెంట పెట్టుకుని శంకరుడు అపార కరుణాస్వరూపుడు మనల్ని రక్షిస్తాడు అని నచ్చజెప్పి కైలాసానికి తీసుకువెళ్ళాడు. కరుణ అనేది శంకరుని యొక్క ప్రధాన లక్షణం. ఆయనకి బోళాశంకరుడు అని ఒక పేరు. అంటే అమాయకుడు, కల్లా కపటం ఎరగనివాడు, ఎన్ని తప్పులు చేసిన వాడైనా ఒక్కసారి వచ్చి శివా అన్నంత మాత్రం చేతనే రక్షిస్తాడు. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుంటే మనం చేసిన అపరాధాలన్నీ క్షమిస్తాడు. ఆయన దగ్గర మాట వరసకు కూడా పాత వాటిని ఎత్తి చూపించి తెప్పడం అనే ఒక లక్షణం ఉండదు. సహజంగా లోకంలో ఎవరైనా అపకారం చేస్తే లేక అపచారం చేస్తే నువ్వు ఒకప్పుడు ఒక తప్పు చేసావు, ఆ తప్పుకి తగిన శిక్ష అనుభవించు అని దెప్పుతారట. కానీ ఎన్ని పాపాలు చేసినా ఆ పాత పాపాలు ఏమాత్రం ఒగ్గడించక పోన్లేనైనా అయ్యింది ఏదో అయ్యింది ఇకనైనా జాగ్రత్తగా ఉండు అని పాత వాటిని క్షమించి అనుగ్రహించి రక్షించే లక్షణం ఈశ్వరుడి దగ్గర ఉన్నది అని బ్రహ్మగారు అందరినీ వెంట పెట్టుకుని కైలాసానికి ప్రయాణమయ్యాడు. కైలాసం ఆహ్లాదకరమైన లోకం, ఎంతో హాయిగా ఉంటుంది ఆ ప్రాంతం. అసలు అక్కడికి వెళ్ళడంతో ఏదో తెలియని బ్రహ్మానందం లభిస్తుంది. అందుకే దానికి కైలాసము అని పేరున్నమాట. అక్కడ కాలప్రభావం ఉండదు. కైలాసము అంటే కాలప్రభావము లేనిది. సర్వకాల సర్వావస్థలలో చల్లదనం ఉంటుంది. ఈశ్వరుడు చల్లనివాడు, ఆయన దగ్గరికి వెళ్ళేవారికి చల్లదనాన్ని ఇస్తాడు. అక్కడ ఏ విధమైన మృత్యువు, రోగము వంటివి దరిచేరవు. అటువంటి లోకానికి దేవతలంతా బ్రహ్మతో కలిసి ప్రయాణమై వెళ్ళారు. భాసురలీల కాంచిరి సుపర్వులు భక్త జనైక మానసోల్లాసము కిన్నరీ జన విలాసము నిత్య విభూత మంగళావాసము సిద్ధగుహ్యక నివాసము రాజత భూవికాసి కైలాసము కాంతి నిర్జిత కులక్షితి భృత్సుమహద్విభాసమును. దేవతలు బ్రహ్మదేవునితో కలిసి వెళ్ళి కైలాసాన్ని దర్శనం చేసుకున్నారు. కైలాసాన్ని దర్శనం చేసుకోవడం అంటే శివుణ్ణి దర్శనం చేసుకోవడంతో సమానమట. శివాలయం చూశామంటే శివుణ్ణి చూసినటువంటి పుణ్యం వస్తుంది అని శాస్త్రం. ఒక్కొక్కప్పుడు శివాలయం సాయంకాల సమయంలో ఆలస్యంగా తీశారనుకుందాం, మనం వచ్చేసరికి ఇంకా తలుపులు తీయలేదు. అటువంటిప్పుడు ఆ శివాలయ ప్రాంగణం చూసినా, పైన ఉన్న కలశాన్ని చూసినా, లోపలున్న ఈశ్వరుడి దర్శనం చేసుకున్న పుణ్యం వస్తుంది. ఆలయం ఎంతో దేవతా దర్శనం అంతే, దేవతా దర్శనం ఎంతో ఆలయ దర్శనం అంతే. అలాగని ఆలయానికి వెళ్ళి శివుడిని చూడకుండా వెళ్ళమని కాదు. ఒకవేళ చూడడానికి అవకాశం చిక్కనప్పుడు ఆలయాన్ని దర్శించుకుంటే కూడా ఆలయములో ఉన్న శివుణ్ణి చూచిన పుణ్యం వస్తుంది. అందుకని జ్ఞానులు కైలాసానికి వెళ్ళాక ఒకవేళ ఏ కారణం చేతనైనా శివదర్శనం అవ్వలేదని బెంగపెట్టుకోకుండా ఆ కైలాసాన్ని చూస్తారు. కైలాస ప్రాంగణంలోకి అడుగు పెట్టడం అంటే శివుడి దర్శనంతో సమానం. అంత పవిత్రమైనది అది. అందుకే దేవతలంతా అత్యంత భక్తి శ్రద్ధలతో కైలాస ప్రాంగణంలోకి అడుగుపెట్టి ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి మట్టి ఒళ్ళంతా పూసుకున్నారు. ఆ మట్టి అంతా వెండే, ఈ భూలోకంలో ఉన్న మట్టి కాకుండా అదంతా వెండితో నింపబడి ఉన్నది. అందుకే దానికి వెండి కొండ అని పేరు. రాజత భూ వికాసి కైలాసము రజతముతో నిండినది అది. ఆ రంగులో మెరిసిపోతుంది, అత్యంత పవిత్రమైనది. భక్తులు అక్కడికి వెళ్ళడంతో మనస్సులకు ఆనందం కలుగుతుంది. భక్తుల మనస్సులు ఆ ప్రాంగణానికి వెళ్ళగానే వికసించిన తామర పువ్వులు అవుతాయి. ఆహ్లాదం కలుగుతుంది మనస్సుకి. అంతవరకు మనస్సుకి ఏవైనా బాధలుంటే ఆ బాధలన్నీ వాటంతటవే పటాపంచలైపోతాయి. మనస్సులో ఉన్న బాధలన్నీ తొలగించే లక్షణం కైలాసానికి ఉన్నది. ఇప్పటికీ కూడా భూలోక కైలాసం కేదారం అంటే, కేదార ప్రాంగణానికి కైలాస పర్వతం అని పేరు. ఆ ప్రాంతానికి అడుగు పెట్టామంటే మనకి మానసికమైన అశాంతి తొలగుతుంది. శ్రద్ధతో వెడితే, భక్తితో వెడితే మాత్రం అశాంతి ఉండదండి. మనం విలాసముగానో ఏదో పెద్దలు చెప్పారనో మొక్కుబడికో వెడితే మాత్రం సంపూర్ణ ఫలితం రాదు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం చేసే పనికి ఫలితం సంపూర్ణంగా రావడం లేదంటే మనలో చిత్తశుద్ధి లేదు. ఒక పని చేశాక దుఃఖం ఎందుకు వస్తుంది అంటే మనలో లోపం ఉందని అర్థం. దేవుడి మీద వంక పెట్టకండి. ఏమండి, నేను గురువుగారిని పట్టుకున్నాను అయినా నాకు ఆర్థికంగా ఏ విధమైన శుభము కలగడం లేదు అంటే నీ మనస్సులో భయంకర లోపం ఉందని అర్థం. దేవుణ్ణి పట్టుకుంటే, జగద్గురుణ్ణి పట్టుకుంటే మనకి శుభం అవ్వాలి. ఒకవేళ ఆయన పరీక్షిస్తే ఆ పరీక్షకు నెగ్గాలి. అవి లేకపోతే, చిత్తశుద్ధి లేకపోతే దుఃఖమే ఇస్తుంది. కైలాస పర్వతమైన, గురువుగారి పాదమైన, పురాణమైన. అందువల్ల జ్ఞానులు చిత్తశుద్ధితో కైలాసానికి వెడతారు. ఎప్పుడైనా కేదారం వంటి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ముందు మనస్సులో శుద్ధి ఉండాలి. మనస్సులో శుద్ధి లేకుండా గంగలో స్నానం చేస్తే సంపూర్ణ ఫలితం రాదు. ఫలితం ఉంటుంది కానీ సంపూర్ణ ఫలితం రాదు. అందుకనే అగస్త్యుడు లోపాముద్రతో గంగలో స్నానం చేసినంత మాత్రం చేతనే సంపూర్ణ కైలాస మోక్షం లభించదు. ఎందుకు లభించదంటే ఈ మనిషికి చిత్తశుద్ధి లేదు కాబట్టి. చిత్తశుద్ధి ఉంటేనే మోక్షం వస్తుంది. చిత్తశుద్ధి లేని స్నానం చేపలు గంగలో మొలగడం వంటివి అంటాడు ఆయన. విసరుహ పత్రలోచన కృపీటములందు మునింగియాడవే మొసడులు మీలు కర్కటకముల్. సముద్రంలో లేక గంగలో, పవిత్రమైన నదులలో చేపలు లేవు, పీతలు లేవు, మొసళ్ళు లేవు. ఇవన్నీ నీళ్లలోనే ఉంటున్నాయిగా, మరి వాటికి ఎందుకని గంగాస్నాన ఫలితం రావడం లేదంటే వాటికి గంగ పవిత్రమైనది అనే ఊహ లేదు గనక. మేము ఇందులో పుట్టాం, ఇది మాకు బతకడానికి పనికొస్తుంది అని దానిని జీవన ఉపాధిగా భావించాయి. జీవనోపాధి కింద పరమాత్ముడిని భావిస్తే నీకు మనశ్శాంతి లభించదు. శివుడి పూజ చేస్తూ ఆ శివుడి పూజ కేవలం డబ్బు కోసం అనుకుంటే అప్పుడు నీకు మనశ్శాంతి ఎలా వస్తుంది? అందువల్ల జ్ఞానులు కైలాసము మోక్షమిచ్చే స్థలమని భావించి దర్శనం చేస్తారు. ఇప్పుడు దేవతలకి అప్పటికే చావు దెబ్బలు తగిలున్నాయి గనక, కష్టాలు వచ్చి ఉన్నాయి గనక కైలాసానికి చిత్తశుద్ధితోటే వెళ్ళారు. చిత్తశుద్ధి వల్ల అక్కడికి వెళ్ళగానే మనస్సుకు ఆనందం కలిగింది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? భగవంతుని దగ్గరికి వెళ్ళేవాడికి కష్టం వస్తేనే కష్ట మనశ్శాంతి అన్నమాట. అన్నీ బాగుంటే రిచ్ పడు వీడు. 4 రూపాయలు వచ్చే రోజుల్లో, కీర్తి వస్తున్న రోజుల్లో, అందరూ పొగుడుతున్న రోజుల్లో, ఏ కష్టము లేకుండా సుఖం ఉన్న రోజుల్లో దేవుడు గుర్తుకురాడు. అదే కష్టాలు వచ్చాయో అప్పుడు ఎక్కడ లేని ప్రార్థనలు గుర్తుకొస్తాయి. కష్టం వస్తేనే గురువుగారి దగ్గరికి వస్తారు. పొద్దున పూట నా దగ్గరికి దర్శనానికి వచ్చే వాళ్ళల్లో ఒక్కడైనా నాకే కోరిక లేదు అన్నవాడు ఉంటాడేమో అని చూస్తాను. అలాంటి వాడు రాడు. ఎందుకంటే కోరికలు లేకుండా ఉండాలి అంటే సుఖాలు ఉండాలి. సుఖాలుంటే గురువుగారు ఎందుకు గుర్తొస్తారు? వ్యాపారం బాగుండి, డబ్బులు వచ్చి, అన్ని సుఖాలు ఉన్నప్పుడు గురువుగారు లేరు, దెయ్యము లేదు, దేవుడు లేడు, ఈయన అంత గొప్పవాడు లేడని విర్రవీగుతారు. మళ్ళీ 4 దెబ్బలు తగిలాయనుకోండి, ఎప్పుడో నష్టం వచ్చిందనుకోండి, అప్పుడు ప్రతివాడు పరిగెత్తుకొచ్చి అమ్మ బాబాయ్ మీరే దిక్కండి, ఏదైనా మంచి మార్గం చెప్పండి అంటారు. చూశాం కదా, చాలా కాలం గురువులను ఆశ్రయించి కష్టాల్లో ఉన్నప్పుడు, 1 రూపాయి లేనప్పుడు, అద్దెళ్లలో బతుకుతున్నప్పుడు దేవుడు, దెయ్యం, కృష్ణుడు, భగవద్గీత లేక గురువుగారు లేక ఉపాసన అంటూ వెంటబడతారు. ఆ తర్వాత ఆ గురువుగారి యొక్క అనుగ్రహంతో పెళ్ళయ్యో, మంచి భర్త వచ్చో, మంచి కౌబాయి దొరికి ఏదో బాయో పెడితే అప్పుడు గురువుగారు లేరు, ఇంకోటి లేదు. డబ్బులు వచ్చాయనుకోండి, ఇక గురువుగారు అస్సలు మాట వరుసకు కూడా కనబడ్డం. అంత పూర్వం దాకా అనుక్షణం గురువుగారు అండి, కష్టం అండి, రక్షించండి అని ఫోన్ చేసినవాడు మళ్ళీ మనం ఫోన్ చేస్తే, ఓహో మీరా అండి, మీ గొంతు గుర్తుపట్టలేదండి అంటాడు. ఎందుకంటే వీడికి సుఖం వచ్చిందిగా. సుఖం వస్తే ఇక గురువుగారు ఎందుకుంటాడు, శివుడు ఎందుకుంటాడు? ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళకి నడుములు విరిగి, ముక్కులు తెగి, కాళ్ళు విరిగి, కళ్ళు బైర్లు గమ్మున్నాయి గనక కైలాసానికి చిత్తశుద్ధితో వెళ్ళారనమాట. కష్టాలు తొలగిస్తాడు పరమాత్మనే నమ్మకంతో వెళ్ళారు. అందువల్ల వీరందరికీ కూడా మనస్సుకి ఉల్లాసం కలిగించింది. కిన్నరీ జన విలాసము, కిన్నరులు అక్కడ నిరంతరం హాయిగా తిరుగుతూ పాటలు పాడుకుంటారు. అక్కడ ఐశ్వర్యం, మనశ్శాంతి, ఆనందం, మంగళం ఇవే ఉంటాయి. అసలు అక్కడ అమంగళం అనే శబ్దమే లేదు. అటువంటి దివ్యస్థలం అది. సిద్ధులు, గుహ్యకులు, మొదలైన వాళ్ళు అక్కడ నివసిస్తారు. పరమసిద్ధులే అక్కడికి వెళ్తారు, సిద్ధి లేనివాడు అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాలంటే బుద్ధి ఉండాలి, సిద్ధి ఉండాలి. అటువంటి దానిని, కులపర్వతములతో నిండిన దానిని, మహానుభావులై నిరంతరం విభూతి పూసుకుని శివ 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 అని శివనామస్మరణ చేసే ప్రమథగణాలతో కైలాసం నిండి ఉన్నది. అక్కడికి శ్రద్ధతో వెళ్ళారు దేవతలు. ఏ వైపు చూసినా మందార వృక్షాలు, పారిజాత వృక్షాలు, బాగా పొడుగ్గా పెరిగిన మద్ది చెట్లు, తాడి చెట్లు, ఫలాలతో కూడినటువంటి తీయ మామిడి చెట్లు, పుష్పాలతో నిండినటువంటి అనేకమైన పొదలు, ఆ పొదలకు అల్లిబిల్లుకుని పైకున్న మల్లె పువ్వుల వంటి ఈ తీగలు, ఆ మల్లె తీగలకి మళ్ళీ మల్లె పువ్వులు వేళ్లాడుతూ వికసించే సువాసన వెదదొల్లుతున్నాయి. అక్కడ చెట్ల మీద, పొదల మీద మహానుభావులైనటువంటి సిద్ధులు చిలుకల రూపంలో చేరి, వాళ్ళు చిలుకలు కాదు, చిలుకలు కింద కనపడతారు కానీ వాళ్ళంతా సిద్ధ పురుషులు అన్నమాట. వాళ్ళంతా శివభక్తులు. చెట్ల మీద చిలుకల రూపంలోనూ గోరువంకల రూపంలోనూ కూర్చుని ఓం నమ శివాయ సిద్ధన్నమః, రెండు దేవతలారా స్వాగతం అంటున్నారట. స్వాగతం పలికేటప్పుడు కూడా మళ్ళీ నమశివాయ అని అంటారు. ఈ విధంగా స్వాగతం పలుకుతున్నటువంటి మహానుభావులైన సిద్ధుల్ని చూచారు. అనేకమైన నదులు అక్కడున్నాయి. ఆ నదులన్నీ గంగాదేవికి మారు రూపాలు. సరస్వతి, గంగా, యమున, గోదావరి, ఇవన్నీ స్త్రీ రూపాలతోటి శివుణ్ణి సేవిస్తూ ఉంటాయి అక్కడ. ఆ నదుల్ని, సముద్రానికి అధిదేవత అయిన వరుణుణ్ణి, ఇంకా మహానుభావులైనటువంటి వీరుల్ని, ఇవి కాకుండా జయుడు, విజయుడు, సునందుడు, ఇటువంటి ప్రమథగణాలు, ఈ నాయకులైన వాడు, ప్రమథగణాలకు కూడా కొందరు నాయకులు ఉంటారు. ఆ నాయకులు వీళ్ళందరినీ దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళారు. మహాకాయంతో కైలాస పర్వతానికి మరొక మారు రూపమా అన్నట్టుగా నందీశ్వరుడు కనబడ్డాడు. అంటే నందీశ్వరుడు కూడా కైలాస పర్వతంలాగా తెల్లగా ఉన్నాడు, ఎత్తుగా ఉన్నాడు, మంచి సూటిగా వాడిగా ఉన్న కొమ్ములతో ఉన్నాడు, చక్కని చెవులతో ఉన్నాడు, కాలి గిట్టలు తోక ముచ్చటగా ఉన్నాయి. అసలు ఆయన్ని చూడడంతో వీళ్ళకి ఏదో ఆనందం కలిగిందట. ఇంత పూర్వం ఆయనే వీళ్ళని పొడిచాడు. అప్పుడు యుద్ధరంగంలో ఉన్నాడు కాబట్టి భయంకరంగా ఉన్నాడు, బీభత్సంగా ఉన్నాడు, కానీ ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు. ప్రళయం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ప్రకృతి చాలా ప్రశాంతంగా ఉంటుంది తెలుసా? తుఫాన్ వచ్చినప్పుడేమో విజృంభిస్తుంది. తుఫాన్ తగ్గిపోయాక చూడండి వాతావరణం ప్రశాంతంగా, అసలు ఆకాశంలో మేఘం కూడా లేకుండా, మెరుపు తీగ కూడా లేకుండా ఉన్నట్టుగా ఉంటుంది ఆకాశం. అలాగా తుఫాను వచ్చి వెలసిన తర్వాత ఉన్న ప్రశాంత వాతావరణంలో ఆయన ముఖం ఉన్నదట. అటువంటి ఆయన్నికి నమస్కరించారు. ఎప్పుడైనా కైలాసానికి వెళ్ళినా, శివాలయానికి వెళ్ళినా ముందు నందీశ్వరుడికి నమస్కరించాలి. నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక పరమేశ్వర సేవార్థం అనుజ్ఞాం దాతుం అర్హసి అనాలి. ఓ నందీశ్వర, తుభ్యం అంటే నీ కొరకు నీకు నమః, నమస్కారం. ఓ నందీశ్వర నీకు ఒక నమస్కారం. నువ్వు ఎటువంటి వాడివి? సాంబానంద ప్రదాయక, సాంబుడికి ఆనందమును ఇచ్చువాడివి. శివుడికి ఆయన ఆనందం ఇస్తాడు. నందీశ్వరుడిని చూడగానే శివుడికి ఆనందం కలుగుతుంది. అందుకని శివుడికి ఆనందం కలగజేసే నీకు నమస్కారం. ఇప్పుడు మేము లోపలికి వెళ్ళి పరమేశ్వరుడి సేవ చేద్దాం అనుకుంటున్నాం. ఆ సేవ చేయడానికి అనుజ్ఞాం, అనుజ్ఞని నీవే దాతుం ఇవ్వడానికి అర్హసి, అర్హుడవై ఉన్నావు. అంటే పరమేశ్వర సేవకి అనుజ్ఞనిచ్చేవాడు నువ్వే. అందుకే నిన్ను ప్రార్థిస్తున్నావు. నీ అనుజ్ఞ లేనిదే లోపలికి వెళ్ళి శివుణ్ణి పూజించే అధికారం మాకు లేదు. నువ్వు అనుజ్ఞ ఇవ్వంటే ఆయన తప్పక ఇస్తాడు. ఆయనకి నమస్కరించి అప్పుడు వీళ్ళంతా లోపలికి వెళ్ళారు. ఆ సమయంలో శివుడు ఏ రూపంలో ఉన్నాడు? సయోజనశతోత్సేథ పాదోన విటపాయత పర్యకృత చలచ్చాయో నిర్నీడ తాపవర్జిత. అప్పుడు శివుడి దర్శనం ఒక పవిత్ర వాతావరణంలో జరిగింది. ఆ వాతావరణం ఎలా ఉంది అంటే, కైలాసంలో ఒక దివ్యమైన వనం కనపడింది. ఆ వనములో, ఆ తోటలో ఒక పెద్ద చెట్టు ఉన్నది. ఆ చెట్టు మర్రి చెట్టు, వటవృక్షం, 100 యోజనముల పొడుగుందిట. ఏకంగా చెట్లు సాధారణంగా పొడుగ్గా ఎదుగుతాయి కానీ ఇంత పొడుగు ఉండవు. ఇది ఏకంగా 100 యోజనముల పొడుగుంది పైకి. ఉత్సేధము అంటే పొడుగు అన్నమాట. యోజనం అంటే 8 మైళ్ళు. వంద యోజనములంటే 800 మైళ్ళు. 800 మైళ్ళ పొడుగున్నది ఆ మర్రి చెట్టు ఏకంగా, అంతటి వటవృక్షం. ఆ వటవృక్షం 75 మైళ్ళు వెడల్పు ఉన్నది. వెడల్పు కూడా ఉండాలిగా, ఆయతము అంటే వెడల్పు అనమాట. అలా విశాలముగా పరుచుకుపోయాయి ఓడలు. ఓడలు కిందకి దిగిన 75 యోజనములు మైళ్ళు కూడా కాదు. అంటే యోజనం అంటే 8 మైళ్ళు కదా, 8 × 75 చదరపు మైళ్ళ విస్తీర్ణముతో ఉన్నది అది. ఎంత చెట్టు అయితే అంత పొడుగు, ఎంత వెడల్పు ఉంటే కిందకి సూర్యకిరణాలు దిగవుగా. అందుకే తాపవర్జ్యత, కింద మాట వరసకు కూడా వేడి లేదు, ఎండ లేదు, చల్లగా ఉంది. నిర్నీడ, నీడము అంటే గూళ్ళు. పక్షులు గూళ్ళు కట్టుకుంటే ఆ గోళ్ళల్లో గుడ్లను పెట్టుకోవడానికి వాటికి ఉపయోగపడుతుంది. సాధారణంగా పక్షులు గూడు నిర్మించుకుని అందులో గుడ్లు పెట్టుకుని పిల్లల్ని పొదుగుతాయి. ఈ చెట్టుకి దట్టంగా అల్లుకుపోవటం వల్ల అసలు గూడు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చెట్టు కొమ్మల్లోనే, ఆకుల్లోనే, ఆ పొదల్లోనే హాయిగా గుడ్లు పెట్టుకుని పిల్లల్ని పెంచవచ్చు అనమాట. గూడవసరము లేనటువంటి, పిట్టలకి నిలయమైనటువంటి గొప్ప విశాలమైన మర్రి చెట్టు అది. ఇంక ఏమి నీడ, చాలా హాయిగా ఉంది. ఆ ప్రాంతానికి వెడితే ఫ్యాన్లు వేసుకోక్కర్లేదు, ఏసీ అక్కర్లేదు. ఎప్పుడు సహజ సిద్ధమైన చల్లదనం, ప్రాకృతికమైన చల్లదనం, ప్రకృతితో కూడిన చల్లదనం బాగుంటుంది, ఆహ్లాదకరంగా అలా ఉన్నది. అటువంటి చెట్టుకి చుట్టూత విశాలమైన చప్ట ఉంది. చెట్టు చుట్టూత పూర్వం ఏం చేసేవారంటే రాళ్లు పెరిచి చప్టాలు కట్టేవారు కూర్చోడానికి వీలుగా, ఇలాంటి వేదిక. అది చెట్టు చుట్టూ ఉందిట, అది కూడా విశాలమైనది. అది చంద్రకాంత శిలా వేదిక. ఆ వేదిక మీద దర్భలు, జింక చర్మములు, మర్రి ఆకులు పరచబడి ఉన్నాయి. అలా పరచబడిన వేదిక మీద ఒక మహాపురుషుడు కూర్చున్నాడు. ఆయన ఎలా ఉన్నాడు, యోగమాయని ఆశ్రయించుకుని ఉన్నాడు. యోగమయుడు, యోగమాయ ప్రభావం కలిగినవాడు ఆయన, యోగేశ్వరుడు అన్నమాట. తస్మిన్ మహాయోగమయే ముముక్షు శరణేసురాః దదృశుః శివం ఆసీనం త్యక్తామర్షమివాంతకం. ఆ చప్టా మీద కూర్చున్న ఆయన మోక్షము కోరే దేవతలకి అభయమిచ్చేవాడు. యోగేశ్వరుడు, యోగమయుడు, శివుడు, మంగళస్వరూపుడు, ప్రళయకాలములు అందరినీ సంహరించాక ప్రశాంతముగా ఉండే యముడి వలె ఉన్నాడు. కోపము లేని యముడి వలె ఉన్నాడు. నిజానికి ఆయన కోపిస్తే అంతకుడు, మృత్యువు. కోపం విడిచిపెడితే ప్రశాంత స్వరూపుడు. ఆయన కాలి మీద కాలేసి కూర్చున్నాడు. ఇప్పుడు అక్కడ చూడండి ఒకసారి మీరు, ఆయన ఒక కాలు కిందకున్నది, మరొక కాలు దాని మీదకి పెట్టాడు. అది కూడా సాధారణంగా కుడి కాలు కిందకి పెట్టి ఎడమ కాలు ఆ కుడి మోకాలు మీదకి చేరుస్తాడు. ఆయన అలా కూర్చొని ఉన్నాడు, యోగ ముద్రలో ఉన్నాడు. ఆయనకి ఎదురుగుండా సనకాద్యై మహాసిద్ధై శాంతై సంశాంత విగ్రహం. మన అదృష్టవశాత్తు నేను వర్ణించే వర్ణనంతా నా పక్కనే ఆ ఈశ్వరుడిలో కనబడుతున్నది, కనబడ్డాడు కదా. ఆయనకి మేధాదక్షిణామూర్తి అని పేరు. అంటే శివుడు ప్రస్తుతం దేవతలకి రుద్రాకారంలో, శివాకారంలో కాకుండా దక్షిణామూర్తిగా దర్శనమిచ్చాడు. ఆ దక్షిణామూర్తి ఒక కాలు కింద పెట్టి ఒక కాలు దాని మీదకి చేర్చి ఉన్నాడు. అందరికేసి ప్రశాంతంగా చూస్తున్నాడు, యోగముద్రలో ఉన్నాడు. ఆయనకి ఎదురుగుండా సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు, వశిష్ఠుడు, అత్రి, వామదేవుడు, జావాలి, మరీచి, కశ్యపుడు, అంగిరుడు, భృగువు మొదలైనటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు. భృగువు అంటే ఇందాక చావు దెబ్బలు తిన్న ఆ భృగువు కాదు, మరొక ఆయన ఉన్నాడు. ఇలాంటి పేర్లు చాలామందికి ఉంటాయి. ఒక్కొక్కసారి దెబ్బలు తిన్నవాడు మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చాడు అని మళ్ళీ అడగక్కర్లా. ఒక పేరు పిలిస్తే 100 మంది పలకట్లా. ఒకసారి అప్పారావు గారు వేదిక మీదకి రావాలంటే 100 మంది వచ్చారు. అలాగా చాలా పేర్లు చాలామందికి ఉంటాయి. అందువల్ల మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి ధర్మ సందేహాలు అడగవలసిన అవసరం లేదు. ఎదురుగుండా అలాంటి ఎంతోమంది మహానుభావులు, సిద్ధ పురుషులు కూర్చున్నారు. వాళ్ళందరూ శాంతస్వరూపులు. వాళ్ళు శాంతస్వరూపుడైన పరమాత్మని, దక్షిణామూర్తిని చూస్తున్నారు. వారందరూ ఆయనను ఉపాసన చేస్తున్నారు. వారందరికీ చాలా సందేహాలు ఉన్నాయట, కానీ ఆ సందేహాలు ఏవి ఆయన తీర్చడం లేదు. వాళ్ళందరూ వచ్చి స్వామివారిని, మాకీ సందేహం ఉంది, మాకీ సందేహం ఉంది, యోగాభ్యాసం అంటే ఏమిటి అని అడుగుతూ ఉంటే ఆయన చిరునవ్వుతో ఇలా చూశాడు. చిత్రవిడ తెలిసిన మైకి పెట్టుకోకుండా ఉపన్యాసం చెప్పకుండానే ఆయన చూపులు చూడడంతో వాళ్ళ సందేహాలు తీరిపోయాయి. అంటే మౌనమే వ్యాఖ్య, మౌనముగా చూశాడు. నిజానికి మౌనంగా చూచి వారి యొక్క సందేహాలు తీర్చాడు అంటే అంతరార్థం ఏమిటి? ఒకప్పుడు కొన్ని వేల యుగాలు వాళ్ళకి బోధించాట, ఆ బోధన ఎంతా మళ్ళీ గుర్తుకు తెచ్చాడు. శివుడు ఇవాళ బోధించక్కర్లా, ఇప్పుడు నేను మీకు పురాణం చెప్పాను, మళ్ళీ ఈ పురాణమే మీరు ఇంకోసారి ఎప్పుడైనా నాకే చూడగానే మీకు గుర్తుకొస్తే దానికి మౌన వ్యాఖ్య అని పేరు. అంటే ఒకప్పుడు బోధించాడు, బోధించిన దానిని ఇప్పుడు తన చూపుల ద్వారా గుర్తుకొచ్చేలా చేసి వారి సందేహాలు తొలగించాడు. అందుకనే చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యాః గురుర్యువా, గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయాః అని మనకి మేధాదక్షిణామూర్తి గురించి ఒక శ్లోకం ఉన్నది. పెద్ద వటవృక్షం ఒకటి ఉన్నది, దాని కింద కూర్చునున్నాడు దక్షిణామూర్తి స్వరూపుడైన ఈశ్వరుడు. ఆయన దగ్గర ఉన్న శిష్యులంతా వృద్ధులు, అంటే జ్ఞానవృద్ధులు, వయస్సులో పెద్దవాళ్ళు. గురువుగారు మాత్రం యువకుడిలా ఉంటాడు, ఎప్పుడు 16 నుంచి 20 సంవత్సరాల వయస్సు కలిగిన యువకుడిలా ఉంటాడు. శిష్యుల సందేహాలు గురువుగారు కేవలం మౌనంగా అలా చూసి తీరుస్తున్నాడు. అలా మౌనంగా చూస్తే సందేహాలు తీరతాయా? తీరుతున్నాయి. ఆయన యోగ దృష్టి అటువంటిది గనక అలాంటి శివుణ్ణి బ్రహ్మగారు దేవతలు చూచారు. ఇంకా చుట్టుపక్కల గుహ్యకులున్నారు, రాక్షసులున్నారు, సిద్ధులున్నారు, మహాపురుషులు ఎంతోమంది ఉన్నారు. వారందరూ ఆ మేధాదక్షిణామూర్తిని చూచారు. ఆ చుట్టుపక్కల యోజనాలు కొలది, అంటే ఇందాకే చెప్పానుగా 100 యోజనములు పొడుగు, 800 మైళ్ళు ఎత్తుగా ఉంది ఆ చెట్టు, 75 యోజనములు వెడల్పుతో ఉన్నది ఆ వటవృక్షం. ఆ వటవృక్షం కింద 2 చేతులు ఇలా ఎదురుగుండా పెట్టుకుని, ఒక చెయ్యేమో తొడ మీద పెట్టుకున్నాడు, ఒక చేతి బొటన వేలు మీద ఈ చూపుడు వేలు చేర్చాడు, ఈ వేళ్ళు 3 ఇలా దగ్గరికి చేర్చాడు. ఇలా వారందరికీ కూడా చిన్ముద్రని ప్రదర్శిస్తూ, జ్ఞానముద్రని ప్రదర్శిస్తూ దర్శనమిచ్చి అనుగ్రహిస్తున్న శివుణ్ణి చూచారు. ఏమి శివుడు, ఎంత అద్భుతమైన రూపం! మనిషి చూస్తే సుందరుడు, తెల్లనివాడు, పుటం పెట్టిన బంగారము కంటే శుద్ధంగా ఉన్నవాడు. యువకుడు, జటాజూటాలు పెరిగిపోయి ఉన్నాయి. ఈ జటాజూటాల మీద చంద్రరేఖ ధరించాడు, కంఠంలో విషం పెట్టుకున్నాడు, 3 నేత్రాలతో ఉన్నాడు, మెడలో ఆభరణాలు, రకరకాల బంగారపు ఆభరణాలు ఉన్నాయి, ఆభరణాలతో పాటు పాములు ఉన్నాయి. విభూతి పూసుకుని సర్వాంగ సుందరుడై ఉన్న ఆ దక్షిణామూర్తిని, సద్గురువుని చూడటంతో బ్రహ్మగారికి ఆనందంతో కన్నీళ్ళు వచ్చేసాయి. దేవతలు కూడా పులకించిపోయారు. ఇంతకు పూర్వం వీరభద్రుడి ద్వారా తిన్న దెబ్బలన్నీ మర్చిపోయారట. అమాంతంగా అందరూ సాష్టంగా పడిపోయారు. అంటే ఇప్పుడు శివుడు నిత్యం ఉండే రుద్రరూపం కాకుండా అలా దక్షిణామూర్తి రూపంలో దర్శనమిచ్చాడనమాట. ఇది భాగవతం యొక్క గొప్పతనం. భాగవతంలో శివుడు దక్షిణామూర్తిగా దర్శనమిచ్చిన ఘట్టం ఇది. ఈ వర్ణంతా ఇందాక విన్నారే మీరు. ఆ శ్లోకాలు శ్రద్ధగా విన్నటువంటి వాళ్ళు దాన్ని వీలున్నప్పుడు పఠన కూడా చెయ్యండి. మీకు ప్రవచనం పూర్తయ్యేలోపు ఒక పుస్తక రూపంలో అందిస్తాం. అప్పుడు ఇందులో భాగవతంలో 4వ స్కంధంలో చెప్పబడిన మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు ఉన్నాయి, ఆ శ్లోకాలు ఇస్తాం. అవి రోజు ఇంటి దగ్గర చదువుకుంటే పిల్లలకు కూడా జ్ఞానం వస్తుంది, పెద్దవాళ్ళకి జ్ఞానం వస్తుంది. మోక్షానికి ఆ శ్లోకాలే చదువుకోవాలి. ఆ సారమునే మహాత్ముడు ఆదిశంకరాచార్యుల వారు తన అపూర్వమైన కవిత్వ చమత్కారంతో దక్షిణామూర్తి స్తోత్రం అనే పేరుతో నమయదం శ్రీ దక్షిణామూర్తయే అన్నారు ఆయన. నిజానికి ఇవన్నీ భాగవతంలో చెప్పబడిన వేదవ్యాసుల వారి యొక్క సృష్టి. వ్యాసుడు గురువు అండి, జగద్గురువు. మనకి రాబోతున్న పూర్ణిమ వచ్చిన రోజున తప్పక వ్యాసుని యొక్క పూజ కూడా చేసుకుందాం. ఆ పూట 6 గంటలకే వస్తే ఒక 10 నిమిషాలు ఇక్కడ వేదవ్యాసుల వారికి మనం పూజ జరుపుకుని పురాణంలోకి వెడదాం. మహానుభావులు చాతుర్మాస్య నిర్వహణ చేస్తున్నప్పుడు నారదుని యొక్క సన్నిధానంలో వ్యాసుణ్ణి పూజ చేశారు నైమిషారణ్యంలో సౌనకాదులు. నేటికి 5000 సంవత్సరాల క్రితం వ్యాస పూజ చేశారట. అప్పుడు నారదుడు ఎక్కడున్నాడని, దేవతలు ఋషులు కూడా వ్యాసుణ్ణి పూజించారని మనకి భవిష్య పురాణంలో ఉన్నది. భవిష్య పురాణంలో నైమిషారణ్యంలో కలియుగం ప్రారంభమైన 128 ఏళ్ల తర్వాత వ్యాస పూజ చేశారని ఉన్నది. ఆ వ్యాస పూజకి నారదుడు కూడా వచ్చాట. చాతుర్మాస్య కాలంలో పురాణాలు వింటూ మహాత్ముడైన వ్యాసుణ్ణి ఇన్ని పురాణములు ఇచ్చిన గురువుగా భావించి నారదుడంతటి వాడి ఆధ్యక్షంలో పూజ చేశారు. ఇవాళ అంత నారదుడు రాకపోయినా ఈ నారదుడి సన్నిధానంలో మీరు కూడా పూజ చేసుకుంటే మనందరం తరిస్తాం. వ్యాసుడికి నివాళి ఇవ్వడమే పూజ అంటే పెద్ద అక్కర్లా. ఇన్ని పుష్పాలు ఆయన పటం పెట్టి పూజిస్తే చాలన్నారు. అంత పరమ పవిత్రుడు వ్యాసుడు అంటే ఎన్ని స్తోత్రములు, ఎన్ని పురాణములు, ఎన్ని కథలు, ఎన్ని ధర్మాలు అండి. అటువంటి విశేషాలు ఈ లోకంలో మరొకడెవడు రాయలేడు, ఇవ్వలేడు. అందుకే వ్యాసో నారాయణో హరిహి. ఇప్పుడు బ్రహ్మాది దేవతలు సాష్టాంగపడిపోయి నమస్కరించారు.
జగములకు ఎల్లయో నిబీజంబులైన శక్తి శివకారణుండవై జగతి నిర్వికార బ్రహ్మంబవగు నిన్ను కడగి విశ్వనాథుగా ఎరిగదా నా మనమున అభవా.
పుట్టుక లేదు నీకు, అందుకే నిన్నంతా అభవా అంటారు. ఈశ్వర, మేమంతా ఏదో ఒక రూపంలో జన్మించాం. నేను శ్రీ మహావిష్ణు నాభిలో ఉన్న తామర పువ్వు నుంచి పుట్టాను. అంటే నా జన్మస్థలం ఈ పుష్పం తామర పువ్వు. అందుకే నన్ను అంభోరుహ గర్భుడు అబ్జయోని అంటారు. కానీ నీవో, నీ అంతట నీవే పుట్టావు. అందుకే నిన్ను అభవుడు అంటారు. భవము అంటే పుట్టుక, పుట్టుక లేనివాడు అభవుడు. అయినా భవుడు అవుతావు, పుట్టుకున్నట్టుగా ఒక రూపం ధరించి మాకు దర్శనమిస్తూ ఉంటావు. అటువంటి అభవా, ఈ జగత్తులన్నిటికీ మూల కారణం నువ్వు. ఈ జగత్తులన్నీ ఏదో ఒక పరబ్రహ్మము నుంచి పుడుతున్నాయి. ఆ పరబ్రహ్మము నీవే, నీవే బీజము, నీవే క్షేత్రము. శివ శక్తి అనే రెండింటిని కలుపుకుని శక్తి క్షేత్రముగా, శివుడు బీజముగా ఈ జగత్తును సృష్టిస్తున్న విశ్వ పరబ్రహ్మమునవు. సృష్టి పుట్టాలంటే పొలం ఉండాలి, క్షేత్రం ఉండాలి. స్త్రీలంతా క్షేత్రములు, పురుషుడు బీజం, ఆ పురుషుడివి శివుడు నువ్వే. ఈ క్షేత్రములన్నీ పార్వతీ స్వరూపాలు. ఈ విధంగా మీ ఇద్దరూ కలిసి ఆది దంపతులై నిర్వికారముగా ఈ సృష్టిని నడుపుతున్నారు. ఏ కోరికలు లేకుండా ఉంటారు, నిత్యం యోగముద్రలో ఉంటారు. అటువంటి పరబ్రహ్మవైన నిన్ను జగత్తు విశ్వనాథుడు అంటున్నది. నేను అటువంటి విశ్వనాథునిగా నిన్ను గుర్తించి నమస్కరిస్తున్నానన్నాడు. విశ్వనాథ శబ్దం భాగవతంలో ఇక్కడ వాడాను. కాశికాపురంలో నువ్వు విశ్వనాథుడనే పేరుతో ఉన్నా అసలు విశ్వనాథుడనే శబ్దం నీకెందుకు వచ్చిందో మేము ఇప్పుడు కొంచెం కొంచెం గ్రహిస్తున్నాం. విశ్వమంతా పుట్టించి, పెంచి, పోషించి, లయం చేసుకునే నీవు విశ్వమునకు నాథుడవు, భర్తవి, విశ్వమునకు అధిపతివి. అటువంటి నీకు నమస్కారం. ప్రభు, నీలో గుణములు లేవు, అయినా గుణములున్నట్టు నటిస్తావు, గుణములను ఆవాహన చేసుకుంటావు. ఎవరైనా అజ్ఞానంతో ఈ గుణాలను ధిక్కరిస్తే, నీ సృష్టిని ధిక్కరిస్తే, అటువంటి వారిని శిక్షించి మళ్ళీ వారిని పవిత్రుల్ని చేస్తావు. నీ శిక్ష వల్ల వాళ్ళు పవిత్రులు అవుతారు. బంగారంలో బాగా మట్టి చేరినప్పుడు, లేక తుప్పు పట్టినప్పుడు, బంగారం తన రంగును కోల్పోయినప్పుడు, ఉప్పు నీళ్ల వంటి నీళ్లలో పడినప్పుడు బంగారం యొక్క మెరుగుపోయినప్పుడు, దాన్ని బాగా అగ్నిలో కాల్చి దెబ్బలు కొట్టి పుటం పెట్టి శుద్ధి చేస్తారు. మేమంతా బంగారం లాంటి వాళ్ళం. ఈ ఆవరణల వల్ల, అంటే చుట్టుపక్కల వాతావరణం వల్ల, కోరికల వల్ల మేము కూడా అప్పుడప్పుడు కల్తీ శాల్తీ అయిపోతూ ఉంటాం. అంటే బంగారం కూడా ఒక్కొక్కప్పుడు కాంతి కోల్పోతుందే, అలాగే మేము కూడా అజ్ఞానం వల్ల జ్ఞానాన్ని కోల్పోయి కాంతి కోల్పోయిన బంగారం అవుతున్నాం, కల్తీ కలిసిన బంగారం అవుతున్నాం. అప్పుడు నువ్వు వీరభద్రుడు లాంటి వాడిని పంపి వీరభద్రుడిని అగ్నితో మమ్మల్ని చావుదెబ్బలు కొట్టి శుద్ధి చేసి మళ్ళీ మాకు మెరుగిస్తున్నావు, అంటే జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నావు. అటువంటి జ్ఞానమును ప్రసాదించే నీవు ఇచ్చే శిక్ష, శిక్ష కాదు మాకు రక్ష. ఓ త్రీక్షణ, మూడు కళ్ళు కలిగిన నీకు నమస్కారం. సాధారణంగా లోకంలో త్ర్యంబకం అనే శబ్దం పలకలేక త్రయంబకం అంటారు కర్మగాలి. త్రి అంబకం, అంబకం అంటే కన్ను, త్రి అంటే మూడు, త్రీ ప్లస్ అంబకం త్ర్యంబకం. తాకింద రావద్దు యావత్తు, ఉచ్చారణ సరిగ్గా లేక త్ర్యంబకం అంటున్నాం. కానీ ఇక్కడ సుస్పష్టంగా మళ్ళీ దాన్ని చెప్పాడు, నువ్వు త్ర్యంబకుడివి, త్ర్యక్షణుడివి, మూడు కళ్ళు కలిగిన వాడివి. ఈ మూడు కళ్ళతో మమ్మల్ని పరీక్షించి చూచి రక్షిస్తావు. కుడికన్నుతోటి పగలు రక్షిస్తున్నావు. ఎందుకని? కుడికన్ను సూర్యుడు, సూర్యుడు ఎప్పుడు పగలే ఉంటాడు గనక పగటిపూట కుడికన్నుతో మమ్మల్ని చూచి మాకు చీకటి లేకుండా చేస్తున్నావు. అంటే మా మనస్సులో, హృదయాలలో అజ్ఞానం లేకుండా చేస్తున్నావు. ఒకవేళ రాత్రి అజ్ఞానం వస్తుందేమోనని రాత్రి ఎడమ కన్ను తెరిచి అందులోంచి చంద్రుడి యొక్క వెన్నెల ప్రసారం చేస్తున్నావు. ఎందుకంటే నీ ఎడమ కన్ను చంద్రుడు, కుడి కన్ను సూర్యుడు. పగలు సూర్యుడి ద్వారా, రాత్రి చంద్రుడి ద్వారా. అంటే పగలు కుడి కంటితో, రాత్రి ఎడమ కంటితో మా మనస్సులలోకి అజ్ఞానం అనే చీకటి రాకుండా చేస్తావు. ఒక్కొక్కప్పుడు పగలు కూడా సూర్యుడు లేకుండా మేఘావృతమై కటిక చీకటి రావచ్చు. లేదా ఒక్కొక్కప్పుడు రాత్రి పూట చంద్రుడు కనపడకుండా అమావాస్య నాడు కటిక చీకటి రావచ్చు. అప్పుడేం చేస్తావు? నీ మూడవ కన్ను అయినటువంటి అగ్ని ద్వారా మాలో చీకటి లేకుండా చేస్తావు. ఈ విధంగా మూడు కళ్ళతో మాకు ఏ విధమైనటువంటి బాధలు లేకుండా అజ్ఞానం అనే చీకటి మా హృదయాలలో ప్రవేశించకుండా నిరంతరం రక్షించే త్రీక్షణుడివైన నీకు నమస్కారం ప్రభు. ఈ అజ్ఞానంతో కూడిన దేవతలు అజ్ఞాని అయిన దక్షుడి యొక్క యజ్ఞానికి వెళ్ళి ఆ యజ్ఞంలో నీకు అపరాధం చేశారు. ఈశ్వరుడు లేని యజ్ఞం అంటూ ఈ సృష్టిలో ఉంటుందా? కానీ దురదృష్టవశాత్తు నిరీశ్వరవాదాన్ని మొదలుపెట్టారు. అసలు శివుడే లేడంటూ నిన్ను బహిష్కరించి యజ్ఞం చేశారు. ఆ యజ్ఞం చేసిన వాడు ఒకడైనా అందులో అడుగుపెట్టిన వారందరూ ఆ పాపంలో పాలు పంచుకున్న వాళ్ళు అయ్యారు. ఎప్పుడైనా ఒక పాపాత్ముడు తప్పుడు పని చేసి సంపాదిస్తే ఆ సంపాదన తిన్న వాళ్ళందరికీ ఆ పాపం వస్తుందట. అందుకే ఒక యజమాని తప్పుడు పద్ధతిలో డబ్బు సంపాదిస్తే దాన్ని అనుభవించే భార్య, పిల్లలు వాళ్ళు కూడా శిక్షలు అనుభవించక తప్పదు. ఎవరైనా సరే దొంగడితో తిరిగితే కూడా దొంగతనమే. ఎప్పుడైనా మీరు చూడండి, హత్య చేసిన వాడితో అదే కారులో పెడితే వీడికి కూడా శిక్ష పడుతుంది తెలుసా? ఎందుకంటే నువ్వు సాయం చేసేవంటారు, వీడు చేసినా చెయ్యకపోయినా. అలాగే తెలియక వీళ్ళంతా దక్షయాగానికి వెళ్ళి ఆ యాగంలో ఆహారం సేకరించారు, హవిస్సు సేకరించారు, కానుకలు సేకరించారు. ఆ పాపానికి తగిన శిక్ష వేయడం తప్పు కాదు, శిక్ష వేశావు. కానీ దక్షయజ్ఞం మధ్యలో ఆగిపోతే లోకం నశిస్తుంది. నువ్వు లేకపోతే యజ్ఞం కాదది, అందుకే యజ్ఞం పాడయ్యింది. ఆ యజ్ఞం మధ్యలో ధ్వంసం అవ్వడం ధర్మం కాదు. పైగా దక్షుడు ప్రజాపతి, ఒకప్పుడు నీ భక్తుడే, మధ్యలో అజ్ఞానంలో పడినా ఒకప్పుడు శివశివ శివశివ అని నిన్ను ఉపాసించిన వాడేగా. అందువల్ల అతన్ని క్షమించు. నీవు మహాత్ముడివి, నీవు ఆగ్రహానుగ్రహ సమర్థుడివి, అసలు కోపమే ఎరగని వాడివి. అయినా రౌద్రం ధరిస్తావు. ఆ రౌద్రాన్ని విడిచిపెట్టి ప్రశాంతంగా గురు సన్నిధానంలో మమ్మల్ని నిలబెట్టావు. ఇప్పుడు ప్రస్తుతం ఈశ్వర నువ్వు గురువువి, జగద్గురువువి, దక్షిణామూర్తివి, మేధాదక్షిణామూర్తివి. ఈ విశ్వమంతా దర్పణ దృశ్యమాన నగరిగా మార్చినటువంటి నీకు నమస్కారం అని పరిపరి విధాలుగా ప్రార్థించగా పరమ ప్రశాంతముగా ఏమాత్రమూ కోపము లేకుండా అన్నీ మర్చిపోయాడు ఈశ్వరుడు. అమ్మవారు లేదు అన్న ఒక్కటి ఆయనకి దుఃఖం కలిగించిన, ఎందుకంటే ఆయనలో సగభాగం అమ్మంటే. ప్రకృతి లేకుండా ఆయన ఏ పని చేయడు. అయినా వాళ్ళని క్షమించి, బ్రహ్మ నీవు ఈ దేవతల్ని వెంట పెట్టుకొని తీసుకొచ్చిన నీ అజ్ఞాన విశేషాలని తొలగించాలనుకున్న జ్ఞానదీక్షకి మెచ్చుకున్నాను. నువ్వెందుకు తీసుకొచ్చావు వీళ్ళని? అజ్ఞానం తొలగించి వాళ్ళకి విజ్ఞానం ఇవ్వాలని. అది నీ జ్ఞానదీక్ష. ఆ దీక్షకి నేను సంతోషిస్తున్నాను. వీరభద్రుడు దక్షయజ్ఞ ధ్వంసం చేయడంతో ఆ పగ చల్లారిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం నాలో ఏ విధమైన క్రోధమూ లేదు. నేను నిజానికి దక్షుణ్ణి శిక్షించారనుకుంటున్నారు. నేను శిక్షించలేదు. దక్షుడు తన కన్న కూతుర్ని, జగన్మాతని అన్యాయంగా పోగొట్టుకున్నాడు. ఆ పాపం వాణ్ణి శిక్షించింది. నిజానికి రుద్రుడు శిక్షించలేదట. వాడు చేజేతులారా అమ్మవారికి అపచారం చేశాడండి. ఆ అపచారమే వాడికి శిక్ష అయ్యింది. ఎవడైనా తన కర్మ తాను అనుభవించక తప్పదు. అయినా నీ వడిగావు గనక, ఒకప్పుడు నాకు కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన మామ గనక అతన్ని బతికిస్తున్నాను. వాడికి తలకైపోయిందిగా, అందుకని వాడికి గొర్రె తల పట్టుకొచ్చి అతికించండి. ఇక మీదట బస్త ముఖుడు అవుతాడు, అంటే గొర్రె తలతో బతుకుతాడు. పాపం భృగు మహర్షికి గడ్డం లేదు. ఆ గడ్డంలోనే మంత్రశక్తులు ఉంటాయి ఆయనకి. ఈ గడ్డం లేకపోతే ఆయన నోట్లోంచి మంత్రం రాదు, మోగవాడు అయిపోతాడు. ఇప్పుడు ఆయనకి మళ్ళీ మంత్రశక్తులు వస్తే కానీ యజ్ఞం చేయలేడు. అందుకని మేక గడ్డం పట్టుకొచ్చి ఆయనకి తగిలించండి. ఇక మీదట ఆయన మేక గడ్డంతో బతుకుతాడు హాయిగా. ఈ పెసరే గడ్డం ఉంటుంది మేకకి, అలాగే ఉంటుంది. ఇక మీదట ఈ గడ్డం అంతా పెరగదు. అది అందుకు, అది కూడా ఒక అందుకు లాభమే. ఇంకా పాపం భగుడు అనేవాడికి కళ్ళు పోయాయి. వాడు యజమాని గారి కళ్ళతో ఇక మీదట ఎవడైనా యజ్ఞం చేస్తే యజ్ఞం చేసిన కాసేపు యజ్ఞం చేస్తున్న యజమాని కళ్ళు వాడికి చూపునిచ్చుగాక. పగటిపూట యజ్ఞం చేస్తారు, రాత్రిపూట యజ్ఞం చేయకపోతే వాడికి కళ్ళు కనపడం. ఇంకా పాపం సూర్యభగవానుడికి పళ్ళు పోయాయిగా, అందుకని ఆయనకి ఏం చేస్తారు? రోజు ఎవడైనా సరే సూర్య నమస్కారం చేస్తే ఆ చేసిన వాడి పళ్ళు తాత్కాలికంగా ఎరువు పుచ్చుకుని ఆయన అన్నం తినుగాక. ఒత్తప్పుడు యజమానులు ఎవరూ కూడా అంటే ఈ భక్తులు ఎవరూ కూడా సూర్యస్తుతి చెయ్యకపోతే అప్పుడు ఆయనకి దంతములు ఉండవు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, రోజు సూర్యుడికి నమస్కారం చెయ్యాలి. చేస్తే ఆ రోజుకి మన దంతాలతో ఆయన భోజనం చేస్తాడు. మనం ఆయనకి దంతాలు ఎరుగివ్వడం వల్ల మనకి ఆరోగ్యం ఇస్తాడు. అందుకని ఆరోగ్యాన్ని ఇస్తాడు, అందుకని సూర్య నమస్కారం చెయ్యాలి. మనం కనుక నమస్కరించకపోతే, మన దంతములు ఆయనకి వెళ్ళకపోతే ఆ పూట ఆయనకి సరైన ఆహారం ఉండదు. ఆవకాయ పెచ్చులు నవ్వలేడు ఆయన, అది ఇబ్బందులు కలుగుతాయి. అప్పుడు మనకు ఆరోగ్యం ఇవ్వడు ఆయన. అందుకని అందరం కూడా భక్తితో నమస్కరిస్తే సూర్యుడికి ఉపకారం చేసిన వాళ్ళం అవుతాం. అప్పుడు సూర్యుడు మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఒకవేళ ఎవరైనా సూర్యుడికి నమస్కారం చేయడానికి అవకాశం లేకపోతే, అంటే ఆకాశం మేఘావృతం అయినప్పుడో లేక ఏ కారణం చేతనో పొద్దున్నే లేచి ఆ సమయంలో ఉదయిస్తున్న సూర్యుడికి దండం పెట్టలేకపోతే, ఆ పూట సూర్యుడికి మెత్తని పాయసమును ప్రజలు నివేదించురుగాక. ఆ మెత్తని పదార్థం అయితే గుటుక్కుని మింగేయచ్చు. మెత్తగా ఉందనుకోండి పాయసం, మెతుకులు లేకుండా, అప్పుడు ఏమవుతుందో గుజ్జు పాలు తాగినట్టు తాగేయచ్చు. ఇక ప్రతి రథసప్తమి నాడు నీకోసం భక్తులు బాగా మెత్తగా వండిన ఆవు పాలతో కూడిన శిష్టాన్నాన్ని, పవిత్ర పరమాన్నాన్ని నివేదిస్తారు. అందుకే మాఘ మాసంలో రథసప్తమి నాడు శివుడి కోసము ఇటు సూర్యుడి కోసం ఇద్దరి కోసం మనం పాయసాన్ని నివేదించాలి. ఆ పాయసాన్ని ఆవు పిడకల మీదే వండాలి. వండేటప్పుడు పాలు ఎక్కువ, బియ్యం తక్కువ వెయ్యాలి. చాలామంది బియ్యం సరిగ్గా ఉడకకుండా పాలు తక్కువ పోసి పరమాన్నం వండుతారు. ఆ పరమాన్నం సూర్యుడికి ప్రాణాంతకం, అందుకని ఆ ప్రసాదం తినలేడు ఆయన. మనమే తినలేం, గట్టిగా ఉడకపోతే. ఒక్కొక్కప్పుడు కుక్కర్ సరిగ్గా ఉడకపోతే మనమే అన్నం మెతుకులు తినలేకపోతున్నామే, ఆయన తింటాడా? అందులో సూర్యుడికి పళ్ళు లేవు కదా. అందుకని ఏం చేయాలన్నమాట, గుర్తుపెట్టుకోండి, ఒక గ్లాసు బియ్యం పోస్తే 8 గ్లాసులు పాలు పోయాలట. 1:8 అని చెప్పారు. దీనికి మంత్రశాస్త్ర ప్రమాణం ఉన్నది, అందుకు చెబుతున్నమాట. ఇక మీద గుర్తుపెట్టుకోండి, పాయసం చేసేటప్పుడు ఆవు పాలతోటి 8 లీటర్ల పాలు పోయండి. 8 లీటర్ల పాలు బాగా కళపెళ కళపెళ ఉడికాక మరిగాక అప్పుడు కేవలం 1 లీటర్ మాత్రమే బియ్యం, 1 సేరు బియ్యమే పోయాలి. అప్పుడు ఆ బియ్యములో జీడిపప్పులు 1 కేజీ, 1/2 కేజీ కిస్మిస్, ఆవు నెయ్యి వేస్తే ఓ ఆ పాయసం తింటే ఏమని స్వర్గానికి దగ్గరికి వెళ్ళినట్టే. అంత మెత్తగా చక్కగా శిష్టాన్నమును వండి సూర్యుడికి నివేదింతురుగాక. ఇంకా ఎవరెవరికి అవయవాలు లేవో వారందరికీ మాత్రం అవయవాలు ప్రసాదిస్తున్నాను. ఇంద్రుడికి వెన్నుపూస విరిగింది కదా, అందుకని ఆదిశేషుడి యొక్క తోకని వెన్నుపూసగా స్వీకరించి ఆరోగ్యంగా ఉండుగాక అని మొత్తం మీద అందరికీ కూడా అవయవాలు ఇచ్చాడు. కాళ్ళు పోయిన వాడికి కాళ్ళు, కళ్ళు పోయిన వాడికి కళ్ళు. అప్పుడు చిట్ట చివరికి దక్షుణ్ణి పిలిచారు, వాడి శవాన్ని పిక్కొచ్చారు. పిలవడం అంటే ఒక గొర్రె తల పట్టుకొచ్చి ఉత్తరం దిక్కున పట్టపగలు పడుకుని నిద్రపోతున్న ఒక గొర్రె ఉంది. అందుకే పట్టపగలు ఉత్తరం కేసి తలకాయ పెట్టుకు పడుకుంటే వాడి బతుకు గొర్రె బతుకే. ఆ గొర్రె తల పట్టుకొచ్చి ఈయనకి అతికించారు. ఈయన గొర్రె తలతో లేచాడు. లేవగానే ముందు ఎదురుగుండా శివుడు కనపడ్డాడు. ఆయనకి అపచారం అంతా గుర్తుకొచ్చింది. ఎంత పాపం చేశాను నేను ఇంత పూర్వం, ఇంతటి మహాత్ముడిని ఈశ్వరుణ్ణి తిట్టానా అని చచ్చి బతికాక పశ్చాత్తాపంతో ఏడ్చేట. అప్పుడు కూతురు గుర్తుకొచ్చింది. జగదంబ సతీదేవి నాకు కూతురుగా పుట్టింది, ఏదో నేను నా భార్య భక్తితో ప్రార్థిస్తే అమ్మవారు వరమిచ్చి నాకు కూతురుగా పుడితే ఎంతో గారంగా పెంచుకున్న ఆ కూతురుని ఈ శివుడికిచ్చి పెళ్లి చేసి దురదృష్టవశాత్తు ఆ కూతురుని దూరం చేసుకున్నాను, నా కళ్ళ ఎదురుగుండా కూతురు కాలిపోయింది అని కూతురు మీద ప్రేమ ఎక్కువ ఆయనకి. అప్పుడు ఏదో మూర్ఖత్వంతో అయిపోయాడు, ఇప్పుడు మళ్ళీ బతికాడుగా. ఆ మూర్ఖత్వం పోయి జ్ఞానం కలిగి కళ్ళమ్మట నీళ్ళు వచ్చి కంఠం రుద్ధమైపోయిందట. చాలా ఏడ్చాళ్ళండి, ఇప్పుడు ఎంత ఏడ్చినా రాదుగా అమ్మ. అందుకని ఏడ్చి, శ్యామో హిరణ్య రశనోర్క కిరీట దుష్టః, తండ్రి నల్లని జుట్టుతో కలిగిన జటాజోటాలకి